శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. ఈ వారాంతపు బైబిల్ స్టడీ అంశము బైబిల్ దేవుడు ఎవరు. మూలవాక్యము ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం.
మొదటి వచనం నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. పరిశుద్ర ప్రేమకలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు, దేవా మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మీ వాక్యాన్ని ప్రభు అర్థం చేసుకోవడానికి కావలసిన కృపనివ్వండి. ఉదయకాల సమయంలో వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. నాయన, లైన్స్ క్లియర్ గా ఉండడానికి సహాయం చేయండి.
సబ్స్క్రైబర్ మీ కాల్
ఉండడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు ప్రభువా నిద్రముత్తు చేత ప్రభువా శోధించబడుకుంటూ సహాయం చేయండి. నేను మాట్లాడితే నిష్ప్రయోజనం ప్రభువా, అల్పుడును బాలుడును నిష్ప్రయోజుడును ప్రభువా. మీ ఆత్మ చేత నాతోను మాతోను మీరు మాట్లాడి మీ నామనకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథపు ప్రారంభ వచనంగా మనం చూస్తున్నాం. ప్రారంభ పుస్తకం ఆది కాండం ప్రారంభ వచనాన్ని నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఇక్కడ ఒక 5వ వచనంలో ఒక 5 మాటలు ఉన్నాయి. 5 మాటలు కూడా చాలా కీలకమైన మాటలు. ఆది యందు టైం, కాలం కొరకు ప్రస్తావించబడుతూ ఉంది. అలాగే దేవుడు పేరు చెప్పలేదు. దేవుడు అనగానే పేరు చెప్పలేదు, గాడ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే క్రియేటర్ కొరకు ప్రస్తావన చూస్తున్నాం. భూమి ఆకాశముల కోసం చూస్తున్నాం. ఒక్క నిమిషం రాజేష్ బ్రదర్, మీరు ప్రేమ లైన్ లో వెళ్ళిపోవాలి. నా లైన్ లేకపోతే 3032కి రావాలి. భూమి ఆకాశముల కోసం మాట్లాడుతున్నాడు. భూమి, మనం ఉంటున్న ఈ భూమి దాని మ్యాటర్ అంటారు. ఆకాశాన్ని స్పేస్ అంటారు. శూన్యం. సృష్టించాను క్రియేషన్ కోసం మాట్లాడుతున్నారు. సృష్టి అంటే ఈ 1వ అధ్యాయము 1వ వచనంలో 5 మాటలు ప్రతి మాట కూడా అంతు చిక్కని విషయంగానే ఉంటది. ఇప్పటికీ కూడా కాలం యొక్క ప్రారంభం మనకు తెలియదు, ముగింపు మనకు తెలియదు. అనంతమైన కాలం. అప్పుడప్పుడు సృష్టి ఎప్పుడు ప్రారంభమైందని శాస్త్రవేత్తలు అడిగితే శాస్త్రవేత్తలు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటారు. అందుకే ఎన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళే చెప్పలేరు. కానీ బైబుల్ ఈ ప్రారంభ వచనంలో ఎప్పటికీ ఏదైతే మానవ జ్ఞానానికి అంతు చిక్కకుండా ఉన్నాయో ఆ ఇన్ఫినైట్ విషయాలతోటి బైబిల్ ప్రస్తావన ఉంది. అంతు చిక్క బ్రదర్,
మీరు ఒకసారి చెప్తారా?
నా లైన్ మొత్తం ఫుల్ అయిపోయానా? అలాగే మన రాజేష్ బ్రదర్ ట్రై చేస్తున్నాను. నాకు రాజేష్ మీరు తీసుకోలేనట్టుంది. రెండో ఫోన్ లో తీసేసుకోండి, సిస్టర్ ఫోన్ లో తీసుకోండి. నేను తీసుకోవడానికి అవకాశం లేదు. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ. ఈ ఇక్కడ 5 విషయాలు చూస్తున్నాం. టైం, పవర్, మ్యాటర్, స్పేస్ అండ్ క్రియేషన్. ఈ 5 కూడా అంతు చిక్కని విషయాలు. కానీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మానవ జాతికి అందిస్తున్నప్పుడు ఆయన బైబిల్ని ఎలాంటి విషయాలతో పొందుపరుస్తూ ఉన్నాడు, మానవునికి ఏ విషయాలు ఆయన పరిచయం చేస్తున్నాడు అని మనం చూస్తే అంత చిక్కని విషయాలను క్రోడీకరిస్తూ అర్థమయ్యే భాషలో దేవుడు తన వాక్కును మానవుని చేతులకు తీసుకొచ్చాడు. దట్ ఈస్ ద బైబుల్. ఒకవేళ మనం ఇలా అనుకోవచ్చు, ఎన్నో మత గ్రంథాలున్నాయి, అలాంటి మత గ్రంథాల్లో ఒక గ్రంథం బైబుల్ అని మనం అంటే అనొచ్చు, కానీ బైబుల్ని చేత పట్టుకొని ఒక మాట చెప్పగలను. ఈరోజు ప్రపంచ భాషల్లో అత్యధిక భాషల్లోకి తర్జమా చేయబడిన ఏకైక గ్రంథంగా బైబుల్ మన ముందు కనబడుతుంది. ఎన్నో అన్వేషణలు, ఎన్నో పరిశోధనలు, ఎన్నో పరీక్షలు ఇవన్నీ చేసి చివరికి ఏమని కన్ఫర్మ్ చేస్తున్నారంటే, బైబుల్ శాస్త్రమైనది. బైబుల్లో ప్రస్తావించే నాషా రీసెంట్ గా ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఆ ఆర్టికల్లో తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఆ ఆర్టికల్లో బైబిల్లో ఏవైతే ప్రస్తావించబడ్డాయో అవన్నీ వాస్తవాలు అని నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. ఒక్క నిమిషం రాజేష్ బ్రదర్, 3032 రావాలి మీరు. ఒక్క నిమిషం, ప్రేమన్నా మీరు రాజేష్ ట్రై చేస్తున్నారు, నాకు లైన్ క్లియర్ లేదు. ఎవరు ఎవరు తీసుకున్నారు? చంద్రశేఖర్ మీరు కట్ అయిపోయి తీసుకోవాలి లైన్ నుండి, తీసుకుంటే మొత్తం అంతా
సరే.
లైన్ లో ఉండి, లైన్ లో ఉండి హోల్డ్ చేయొద్దు. మీరు కట్ అయిపోయి కలుపుకుంటే ఆయన లైన్ లో 4-5 కాంటాక్ట్స్ ఉంటాయి. ఒక్క నిమిషం, ఆయన మెసేజ్ పెట్టినా సరిపోద్ది. సరే, ఈసారి కలుస్తారు. సరే, చూద్దాం. బైబిల్లో రాయబడ్డ విషయాలన్నీ కూడా వాస్తవం అని చెప్పి శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. మరో మాట చెప్పాలంటే న్యూటన్ మహాశయుడు ద లా ఆఫ్ గ్రావిటీని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన, థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచం చీకట్లో ఉన్నప్పుడు వెలుగునందించిన ఆయన, వాళ్ళని వాళ్ళ జీవితాలు ఏం చెప్తున్నాయంటే, బైబిల్ వారి జీవితాన్ని వెలిగించినట్లుగా, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినట్లుగా, దేవుడు వారిని ప్రపంచానికి ప్రయోజకులుగా మార్చడానికి తన వాక్కును వారి హృదయాల్లో పెట్టినట్లుగా వారి సాక్ష్యాల్లో వారు చెప్పడం మనం వింటాం. సరే, నేనేం చెప్పడానికి ఆశపడుతున్నానంటే, బైబిల్లో ఉన్న దేవుడు ఆయన కొరకు ఆయన ప్రస్తావిస్తూ, నా పేరిది, నన్ను దేవుడిగా మీరు కొలవాల్సిందే, నన్ను దేవుడిగా మీరు అంగీకరించాల్సిందే అని, అనగనగా ఒక రాజు, ఆ రాజు పేరు ఫలానా అన్నట్లుగా బైబిల్ ప్రస్తావించబడలేదు. కానీ బైబిల్ ప్రస్తావన ఎలా ఉందంటే దేవుని యొక్క ప్రస్తావన ఎలా ఉందంటే, నేను దేవుణ్ణి, ఎందుకు దేవుణ్ణో ఆయన మాట్లాడుతున్నాడు, ఎలాంటి దేవుడో ఆయన మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రస్తావనతో ఈ ప్రారంభ వచనం కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏదో ఒక పేరు ఇచ్చి, గుడ్డిగా నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి అని ఆయన మాట్లాడకుండా, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఎందుకు దేవుడు, ఆయన కొరకు ప్రస్తావనతో ఈ ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొదటి వచనం నుంచి దేవుని గురించి ఒక 3 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, గాడ్ ఈజ్ క్రియేటర్. బైబిల్లో ఉన్న దేవుడే ఎందుకు నిజమైన దేవుడు అంటే, అని మనం ఆయన ఒకవేళ ప్రశ్నించగలిగితే, నేనెందుకు దేవుని అంటే, నేనే ఈ సృష్టిని చేశాను, ఐఆమ్ ద క్రియేటర్ ఆఫ్ ఎర్త్ అండ్ హెవెన్స్ అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. I am the creator of ఎర్త్ అండ్ హెవెన్స్ అని దేవుడు, దేవుని యొక్క దైవత్వాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దైవత్వాన్ని అందుకే దేవుడు నా పేరు ఇది అని మాట్లాడకుండా నేనెందుకు దేవుణ్ణి అంటే, నేనెందుకు దేవుణ్ణి అంటే నేనే భూమి ఆకాశములను సృజించిన వాడిని అన్నాడు. ఈరోజు ప్రపంచంలో కోటానుకోట్ల దేవుళ్ళు కనబడుతున్నారు. ప్రపంచాన్ని పక్కన పెడితే ఒక్క భారతదేశంలోనే కోటి దేవతలు ఉన్నారట. ఇంతకీ దేవుడు ఒక్కర, దేవుడు అనేకుల, దేవుడు ఒక్కర, దేవుడు అనేకుల అని మనం ఒకవేళ ప్రశ్నించగలిగితే, బైబిల్ అయితే దేవుడు ఒక్కడే అని దేవుడు మాట్లాడుతున్నాడు, లోకంలో మన కల్లారా దేవుళ్ళు అనేక మంది అని మనం చూస్తున్నాం, అనేక మంది అని చూస్తున్నాం. ఇంతకీ ఎంతమంది దేవుళ్ళుగా చూడబడుతున్నారు కదా. ఇందుకే ఎవరి దేవుళ్ళు అంటే గ్రామ దేవతలు ఉన్నారు, ఇలవేల్పులు ఉన్నారు, దేశానికి ఒక దేవుడు ఉన్నాడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడు, అనా ప్రేమన్న 3032 ఖాళీ, మీరు దానికి రావచ్చు. ఎవరైనా కొత్త ఇందులోకి వస్తారు, అందరు కలిసారా? సరే మీరు ఉండండి. అయితే 3032 లైన్ క్లియర్ గా ఉంది, ఒకటి ఖాళీ ఉంది. మీరు ఎప్పుడు వచ్చే దానికి, ఇప్పుడు కొత్తగా వేరే దానికి వచ్చారు. సరే అలా చేయడానికి చేశాను అంతే. దానికి వచ్చేసి సర్లే అయితే అన్న, ఓకే అన్న. అంటే ఎవరన్నా చేస్తారా? దానికి వచ్చాను. సరే దయచేసి క్షమించాలి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ కోటానుకోట్ల దేవుళ్ళు ఈ ప్రపంచంలో కనబడుతున్నారు. ఇంతమంది దేవుళ్ళు కనబడుతున్నారు కదా, వారి యొక్క దైవత్వాన్ని ప్రూవ్ చేసుకోమని అడిగితే, ఒక దేవుడు ఒక దేశానికే పరిమితం, ఒక దేవుడు ఒక ప్రాంతానికే పరిమితం, ఒక దేవత ఒక గ్రామానికే పరిమితం. అందుకే వేరే భాష ప్రజలకి ఈ దేవుడు ఉన్నాడన్న విషయం తెలియదు. భారతదేశంలో ఉన్న 3 కోటి దేవతలను తీసుకొస్తే ప్రపంచ దేశాలు ఉన్నారన్న విషయమే తెలియదు. గాడ్ ఈజ్ యూనివర్సల్, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు పరిచయం అవుతూ ఐఆమ్ ద క్రియేటర్ ఆఫ్ ఎర్త్ అండ్ హెవెన్స్ అంటాడు. నేను సృష్టికర్తనే, నేనెందుకు దేవుణ్ణి అంటే నేనే ఈ యావత్ సృష్టిని సృజించిన వాడిని అని ఆయన యొక్క దైవత్వాన్ని మాట్లాడుతున్నాడు. చరిత్రలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క దేవుని చరిత్ర మీరు ఏమైనా తిరగేసి చూడగలిగితే, రాజులుగా ఉన్నవారు దేవుళ్ళుగా మారిపోయారు, మానవులుగా ఉన్నవారు బాబాలుగా సన్యాసులుగా మారిపోయి చివరికి దేవుళ్ళుగా కొలబడతా ఉన్నారు. 100 సంవత్సరాలు కూడా బ్రతకలేని నరమాత్రుడు మానవుల చేత దేవునిగా ఆరాధన అందుకుంటూ బాబాలుగా పూజింపబడుతున్న పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే బైబిల్లో ఉన్న ఈ దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడంటే, ఆయన సృష్టికర్తగా మాట్లాడతాడు. నహమ్య గ్రంథము 9:6 ఒక మాట ఇలా చూస్తాం. నహమ్య గ్రంథము 9:6 పేజ్ నెంబర్ పాత నిబంధన 407 ఇలా ఉంది. నీవే అద్వితీయుడువైన యెహోవా. ఇప్పుడు ఆ దేవుని పేరు చెప్తున్నాడు బైబిల్లో. ఆదికాండ 1:1 దేవుడు అని ప్రస్తావిస్తే ఆ దేవుడు పేరు, తన పేరును మాట్లాడుతూ ఆయన పేరు యెహోవాగా మాట్లాడుతున్నాడు. ఇందుకే మాట్లాడుతూ ఏమంటాడంటే అద్వితీయుడు, బైబిల్లో ఉన్న దేవుడు అద్వితీయుడు. అంటే అలాంటి దేవుణ్ణి పోలిన దేవుడు ప్రపంచంలో లేడు, ఆయన లాంటి దేవుడు ప్రపంచంలో లేడు. ఆహా, ఇందుకే ఎందుకు బాబు నువ్వు అంత అద్వితీయ దేవుడు అని దేవుని మనం అడగగలిగితే ఆయన అంటాడు, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. నేను దేవుణ్ణి నాకు మొక్కండి అని దేవుడు మాట్లాడకుండా ఆయన ఎందుకు దేవుడో మాట్లాడుతున్నాడు. నువ్వు కాలు మోపిన భూమి నా సృష్టి, నువ్వు తలెత్తి చూస్తున్న, నువ్వు నివసిస్తున్న ఆకాశం, దానిపైన ఉన్న మహాకాశాలు, భూమిలో ఉన్న యావత్ సృష్టి, యావత్ సృష్టి, జంతువులు, మొక్కలు, సముద్రపు చేపలు, మానవులు, పంచభూతాలు, సమస్త సృష్టి నా చేతి పని. వాటిని సృజించిన వాడు నేనే, వాటన్నిటిని కాపాడేవాడు నేనే. మై నేమ్ ఈజ్ జెహోవా. నేనే యెహోవాను, నేనే సృష్టికర్తను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అన్న మాట వినగానే దేవునికి, మానవునికి దేవునికి స్పష్టమైన వ్యత్యాసం ఉండాలి. మానవునికి దేవునికి స్పష్టమైన వ్యత్యాసం ఉండాలి. మానవులందరూ చనిపోతున్నారు, దేవుడు కూడా చనిపోతే ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? మానవులందరికి లిమిటేషన్స్ ఉన్నాయి, దేవునికి కూడా లిమిటేషన్స్ ఉంటే ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? ఈ మధ్య భారతదేశంలో ఒక బాబా ఒక మాట అన్నాడు, ఇదిగో 100 సంవత్సరాలు నేను బతకబోతున్నాను, 100 సంవత్సరాలు బతుకుతాను, నా 100వ సంవత్సర ఉత్సవాన్ని మీరు ఘనంగా చేసుకోండి అన్నాడు. అందరూ క్రికెటర్లు, ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని భారతదేశంలో అందరు కూడా ఆయనకు పొరుల దండాలు పెట్టేవారే. 96 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. 96 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. బాబాలు దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, కానీ వారు సృష్టికర్తలు కారు, వారు దేవుళ్ళు కారు, వారు దేవుళ్ళు కారు. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవునికి ఉండాల్సిన లక్షణాలు, 2 లక్షణాలు మాట్లాడతాడు ఛాలెంజింగ్ గా. ఒకవేళ నువ్వు దేవుడు అని ఎవరినైనా స్వీకరించాలంటే ఆయనకి ఇవి ఉండాలి అని చెప్పి దేవుడు సవాలుగా మాట్లాడుతున్న 2 మాటలు చూడాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తున్నాం, 25వ వచనం మనం చూడాలి. 23వ వచనంలో ఇలా ఉంది, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. దేవుడు ఎవరై ఉండాలని బైబుల్ చెప్తుందంటే అక్షయుడు, క్షయించినవాడు, మరణం లేనివాడు, నాశనం కానివాడు, అక్షయుడుగా ఉండాలి. అక్షయుడుగా ఉండాలి. అక్షయుడిగా ఉండాల్సిన దేవుడు మోర్టలైన మానవుల స్వరూపంలోకి మార్చబడుతున్నట్లుగా లోకంలో చూస్తున్నాం. మానవుడే దానవుడిగా, మానవుడే దేవుడిగా పిలువబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు అంటాడు, ఒకరు నువ్వు దేవుడై ఉండాలంటే వారు అక్షయుడై ఉండాలి అంటాడు. అలాగే 20వ వచనం, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు అదృశ్యుడు అంటున్నాడు. అక్కడ దేవుని అదృశ్యుడు, ఆయన అదృశ్య లక్షణాలు అన్నాడు. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. దేవుడు అనేసరికి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు. దేవుడు అనేసరికి సర్వలోకానికి సృష్టికర్తగా ఉండాలి. ఈరోజు అమెరికాలో ఉన్నవాడికి ఆయనే దేవుడై ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవాడికి ఆయనే దేవుడై ఉండాలి, ఇండియాలో ఉన్నవాడికి ఆయన దేవుడు. అందుకే బైబుల్ దేవుడి గురించి వచ్చేసరికి ఓమ్నిసైంట్, ఓమ్నిపొటెంట్ అంటారు. సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞాని అయి ఉండాలి, అన్ని ఎరిగిన వాడుగా ఉండాలి, అందరిని చూసేవాడుగా ఉండాలి, ప్రతీది చేయగలిగిన వాడుగా ఉండాలి, అసాధ్యమైన దానికి ఏది లేనివాడుగా ఉండాలి. బైబుల్లో రాయబడుతున్న దేవుడు అదృశ్యుడు. అందుకే విగ్రహారాధనకి బైబుల్ 100% వ్యతిరేకం. ఒకవేళ యేసుక్రీస్తు పటం నువ్వు పెట్టుకున్నా సరే అది నీ నా అజ్ఞానం తప్ప యేసుక్రీస్తు అలా ఉంటాడని చెప్పడానికి ఆధారాలు లేవు. ఫిల్మేటర్లు చూసి, ఫిల్మేటర్ల ఫోటోలు చూసి జీసస్ ఫిల్మ్స్ నటించిన వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుంటున్నారు, కానీ బైబిల్లో ఉన్న దేవుడు అదృశ్యుడు, ఇన్విజిబుల్, ఇన్విజిబుల్. ఆయన ఆత్మస్వరూపిగా రాయబడుతుంది, ఆయన శక్తి స్వరూపిగా బైబిల్లో రాయబడుతున్నాడు. దేవుడు కనబడడు, మరి ఉన్నాడంటే ఆయన ఉన్నాడు, ఆయన లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలను బట్టి ఆయన చెప్పగలము. అది 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి అన్నాడు. దేవుడు ఎవరై ఉండాలి? గాడ్ షుడ్ బి ఎటర్నల్, గాడ్ షుడ్ బి ఎటర్నల్. దేవుడు నిత్యుడై ఉండాలి, దేవునికి ఎటర్నల్ పవర్ ఉండాలి అంటాడు. నిత్య శక్తి, సూర్యుని చూస్తున్నాం, సూర్యుడు సృజింపబడి కొన్ని వందల వేల సంవత్సరాలు అయిందని శాస్త్రం చెప్తుంది. కానీ ఆ రోజుకి ఈ రోజుకి సౌరశక్తిలో మార్పు లేదు, సౌరశక్తిలో మార్పు లేదు. మన ఇంట్లో కరెంటు బిల్లే నెల అయ్యేసరికి 2000 అవుతుంది. మన ఇంట్లో కరెంటు బిల్లే ప్రపంచం ఎరిగిస్తున్న సూర్యుడు. అప్పుడప్పుడు బొగ్గు గనుల్లో బొగ్గు అయిపోతుంది, థర్మల్ ప్లాంట్ లో పవర్ అయిపోతుంది, పవర్ డెఫిషియన్సీ వచ్చేసిన మనం చూస్తున్నాం. మానవులు చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ దేవుడు వెలిగించిన దీపం సూర్యుడు ఎప్పటికీ మండుతూనే ఉన్నాడు. శక్తిలో కాని వెలుగులో కాని తరుగుదల లేదు. అది దేవుని లక్షణం, నిత్య శక్తి. సూర్యుడు దేవుడు కాదు, సూర్య భగవానుడు కాదు, సూర్యుని కలిగించిన దేవుడు. ఆయన నిత్య శక్తిని సూర్యునిలో ఉంచాడు, అదే ఆయన మాట్లాడుతున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువుల్ని ఆలోచించడం వలన దైవ లక్షణాలు తేటపడతా ఉన్నాయి. సూర్యునిలో దేవుని యొక్క శక్తి, నిత్య శక్తి కనబడుతుంది. భూమిలో నిత్య శక్తి కనబడుతుంది. ప్రతి సంవత్సరం 3 పంటలు వేస్తారు, మళ్ళా నెక్స్ట్ ఇయర్ 3 పంటలు రెడీ. అలా మానవ చరిత్ర ప్రారంభమైన మొదలుకొని ఇప్పుడు దాకా నేల మీద విత్తనాలు చల్లుతూనే ఉన్నారు, నేల పంట ఇస్తూనే ఉంది. ఎలా జరుగుతుందని నిత్య శక్తి. భూదేవి కాదు, భూదేవి కాదు, దేవుని అదృశ్య లక్షణాన్ని దేవుడు భూమిలో చూపిస్తా ఉన్నాడు. దేవుడు భూమిలో చూపిస్తా ఉన్నాడు. విండ్ పవర్ అంటాం అది ఎక్కడ, దానికి ఎక్కడ పవర్ అంటే క్రియేటర్. చాలా సార్లు ఈ నాస్తికవాదులు మాట్లాడుతున్నప్పుడు మానవ దేహాలకి రోగాలు వస్తున్నాయి, రోగాలకి ప్రకృతి పరిష్కారంగా ప్రకృతి ఆహారం ఇచ్చింది, ప్రకృతి ఇచ్చిన ఆహారం తీసుకోండి, దాన్ని ప్రకృతి వైద్యం అంటారు. అర్థం కాని విషయం అంటే ప్రకృతికి ఎక్కడది శక్తి? సృష్టి దాని అంతటది ఎలాగొచ్చేసింది? బైబిల్ చెప్తున్న సత్యం, దేవుడు సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. గాడ్ ఇస్ క్రియేటర్. సృష్టికర్త లేకుండా సృష్టికి ఉనికి లేదు, సృష్టికర్త లేకుండా సృష్టి మనుగడ సాగించలేదు. ఆ దేవుడే ఈ సమస్తాన్ని కలిగించాడు, ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నాడు. ఆయన అక్షయుడు, ఆయన నిత్యశక్తి కలిగిన వాడు, ఆయన నిత్యశక్తి కలిగిన వాడు. 20వ వచనంలో దేవుని 2వ లక్షణము దేవత్వం కొరకు ప్రస్తావిస్తున్నాడు. దేవత్వం, దైవతత్వం. గేదెకి ఆవుకి పనికిరాని గడ్డేస్తే పనికొచ్చే పాలేస్తుంది, గోమాతం చేసేస్తాం మనం. దేవుడు ఇచ్చేవాడు. దేవుడు వ్యర్థమైన దాని నుంచి కూడా ప్రయోజనకరమైన వాటిని పుట్టించేవాడు. దేవుడు తన యొక్క లక్షణాన్ని, నిత్యశక్తిని, దేవత్వాన్ని సృష్టిలో ఉంచాడు. మానవుడు అనాది నుంచి ప్రకృతి ఆరాధకుడుగా, సృష్టి ప్రేమికుడుగా కనబడిన దేవుణ్ణి ఎరిగే జ్ఞానం అంత ఓపిక లేక కనిపించే సృష్టిలోని దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేస్తున్నవాడుగా మనం చూస్తాం. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? 3 పూట్లు తింటున్నాం, అన్నం వల్ల బ్రతుకుతున్నాం. దేవుడికి ఎక్కడో లేడు, అన్నంలోనే దేవుడు ఉన్నాడు. అన్నంలో దేవుడు ఉన్నాడా? ప్రతి ప్రత్యక్ష దైవం, భర్త పెళ్లి చేసుకున్నాడు, పిల్లని పెంచుతున్నాడు, నన్ను పెంచుతున్నాడు, నాకు భర్త తప్ప వేరొక దేవుడు లేడు అంటది ఒక మహాతల్లి. అంతేనా? ఆయనే దేవుడా? పైసామే పరమాత్మ హే. డబ్బులోనే దేవుడు ఉన్నాడు. ఎందుకు? డబ్బుంటే అన్ని పనులు అయిపోతాయి. చచ్చిన వాడిని తిరిగి లేపుతుందా? అమ్మ కడుపులో బిడ్డను పుట్టించగలదా? కొండ మీద కోదిని కూడా దింపవచ్చేమో కానీ అది తెల్ల కాగితం, దానికి మనం ఇచ్చిన విలువ అంతేది. అది దేవుడు కాదు. మానవుడే దానవుడు, బాబాలు, సన్యాసులు దేవుళ్ళైపోయారు. కానీ బైబిల్లో కనబడుతున్న దేవుడు మాత్రం, నేను ఎందుకు దేవుణ్ణి అంటే, నేనే భూమి ఆకాశములను సృజించాను అంటాడు. కాబట్టి ఆయన దైవత్వం మీద డిబేట్ లేదు. ఆయన దైవత్వాన్ని ప్రశ్నించడానికి ఎవరు సాహసం చేయలేరు. ఆయన ఎంత సాహసోపేతంగా, ఎంత సూటిగా మనందరినీ ఉదయకాలం సంధిస్తున్నాడంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఆయన ఇలా అంటున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయానికి వెళ్దాం.
45వ అధ్యాయము 18వ వచనంలో ఆయన దైవత్వానికి కారణాలు ఏంటో మాట్లాడుతున్నాడు. 45:18 ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, యెహోవా కూడా దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. మీరు దయచేసి ఒకవేళ బైబిల్ని పరీక్ష చేసేవారుగా, బైబిల్ నమ్మని వారుగా ఉంటే బైబిల్లో ఉన్న దేవుడు ఎందుకు దేవుడు మీరు అడిగితే ఆయన్ని ఎన్ని కారణాలు ఇస్తాడో, ఏ కారణాన్ని మనం కాదనలేం, ఒప్పుకోవాల్సిందే, తలదించాల్సిందే. ద గాడ్ ఇన్ ద బైబిల్ ఇస్ క్రియేటర్, ద గాడ్ ఇన్ ద బైబిల్ ఇస్ క్రియేటర్. బైబిల్లో రాయబడ్డ దేవుడు మానవుడు సృజించిన వాడు కాదు, కానీ మానవుడిని భూమి ఆకాశాలను సృజించిన వాడు, సృష్టికర్త. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఎందుకు వస్తానంటాడు, ఆయన భూమిని కలగజేశాడు, దాన్ని సిద్ధపరిచాడు, దాన్ని స్థిరపరిచాడు. నీ నాలుకకు ఎన్ని రుచులుంటే అన్ని ఆహార పదార్థాలను ప్రకృతిని పెట్టాడు. మానవ దేహానికి ఎన్ని అవసరతలుంటే అన్నిటిని ప్రకృతిని పెట్టాడు. దేవుడు చేయలేదు, మేము చేసుకున్నాము, దీనివల్ల మేము బ్రతుకుతున్నామని చెప్పడానికి అంటూ ఏది ఆస్కారం లేదు. ఈరోజు భూమి మీద అన్ని దొరుకుతున్నాయి. చివరికి నీ బండిలో పెట్రోల్ కావాలన్నా, నీ ఇంట్లోకి గ్యాస్ బండ్ రావాలన్నా, గ్యాస్ రావాలన్నా, రోగం వస్తే మందు నోట్లో పడాలన్నా, ఏదైనా సరే దేవుడు సృజించాడు, దేవుడు కలిగించాడు, కలిగించాడు. అందుకే ఆ 18వ వచనం చివరిలో ఇలా అన్నాడు, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు, మరి ఏ దేవుడు లేడు, ఏ దేవుడు లేడు అంటాడు ఆయన. 12వ వచనం ఇదే 45వ అధ్యాయము 12వ వచనానికి వెళ్తే, భూమిని కలగజేసిన వాడిని నేనే, దాని మీద నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నేనే, నేనే చాలా మందికి నచ్చిన పదం, చాలా మందికి నచ్చిన పదం ఏంటంటే ఈయనేనా దేవుడు, ఈయనేనా దేవుడు, ఇంకెవరా దేవుడు లేరా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటే అవును ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. తండ్రి ఒక్కడే ఉంటాడు, అలాగే సృష్టికర్త ప్రకృతికి ఒక్కడే ఉన్నాడు. అదే బైబుల్ చెప్తున్న సత్యం. కాబట్టి దేవుడు, నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి, నన్ను వెంబడించండి, నన్ను తెలుసుకోండి అనడానికి ముందు నేను ఎందుకు దేవుణ్ణు అని ఆయనే వివరణిస్తూ ఉన్నాడు, ఆయనే వివరణిస్తూ ఉన్నాడు. అపొస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు కనబడడు, కనబడతలేదు కాబట్టి దేవుడు లేడు అంటే నాస్తికవాదులకు నువ్వు వెళ్తే దేవుడు అజ్ఞానిగానే మనం పరిగణిస్తున్నాడు. కనబడతలేదు కాబట్టి ప్రకృతి ఆరాధకునిగా, విగ్రహారాధకు నేను వెళ్తానంటే దేవుడు దాన్ని కూడా అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఏ రూపాన్ని నాకు సాటి చేయగలరు, అసలుకి నా మహిమకు తగిన రూపం సృష్టిలో ఏముంది అంటాడు. మానవుని రూపం కూడా దేవుని రూపానికి సాటి ఏంది కాదు, కాదు. అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది, ఆయన బైబిల్లో రాయబడిన దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుటి చేత తన్ని గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవుడు కనబడడు, మరి దేవుడు ఉన్నాడని ఎట్లా తెలుసుకోవాలంటే ఆయన గురించి కొన్ని ఎవిడెన్సెస్ ఈ సృష్టిలో ఉన్నాయి. ఆయన గ్రహించడానికి ఆయన లక్షణాలు ఈ ప్రకృతిలో ఆయన ఉంచాడు. ఇందుకీ ఆ దేవుడిని ఎట్లా గుర్తిరగాలని అంటే ఆయన అంటాడు, వర్షం కురిపించేది ఆయనే, ఋతువులు రప్పించేది ఆయనే, మానవులందరికీ ఆహారనిచ్చేది ఆయనే అన్నాడు. వర్షం దేవుడే కురిపించాలా, మేము కురిపించలేమా అని చెప్పి ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించడం కొరకు శాస్త్రవేత్తలు ఒకసారి ప్రయత్నాలు చేసినట్లుగా ఈ శతాబ్దంలో మనకు తెలుసు. అంటే చివరికి ఎలాంటి మేధస్కి వచ్చారంటే, ఎప్పుడో వర్షం కురవాలి, అప్పుడు దాకా మేము ఎదురు చూస్తూ ఉండాలి, ఇంతకేమో దేవుడు వర్షం ప్రకృతి కురిపించడం ఏంటి, మనమే ప్రకృతి చేత కురిపిద్దామని చెప్పి విమానాల్లో ఎయిర్ క్రాఫ్ట్స్ లో కెమికల్స్ తీసుకొని ఆకాశంలోకి ఎగిరారు. సిల్వర్ అయోడిన్ దాన్ని అదే లేకపోతే దాని సాలిడ్ కార్బోహైడ్రేట్ అంటారు దీన్ని, డ్రై ఐస్ అంటారు. దాన్ని తీసుకెళ్లి మేఘాల మీద డంప్ చేస్తే మేఘాలు విడిపోతాయి, వర్షం కురుస్తుందని చెప్పి ప్రయత్నం చేసి చాలా గొప్ప మాటలు చెప్పి ప్రపంచంకి ఇంకా వర్షాలకు బాధ లేదు, పంటలకు బాధ లేదు, ఆకలి బాధ లేదని చెప్పి చాలా ప్రగల్భాలు పలికి ఆకాశంలోకి ఎగిరి చివరికి బోర్లు పడి మా వల్ల కాదు, మేం చేయలేము. మేము వెళ్తున్న ఏరోక్రాఫ్ట్ కంటే మేఘాలు చాలా వేగంగా వెళ్ళిపోతున్నాయి, మా దగ్గర ఉన్న కెమికల్ సరిపోవట్లేదు, మేమేమి చేయలేమని చెప్పి చేతులు పైకెత్తేసినట్లుగా శాస్త్రం బట్టి మనం చెప్పగలం. వర్షం కురిపించేదాయనే, ఋతువులు రప్పించేదాయనే, నేల నుంచి ఆహారం పుట్టించేదాయనే, ఒకవేళ వర్షాలు కురవకపోతే పంట నష్టం ఎంత వచ్చింది, రైతుల ఆత్మహత్యలు ఎంత వచ్చాయి, అవి లెక్కేసుకుని మన లెక్కలు చెప్పగలం తప్ప మన వల్ల కాదు, ప్రభుత్వాల వల్ల కాదు, బాబాల వల్ల కాదు, దేని వల్ల కాదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే వర్షాన్ని కురిపిస్తున్నాను, నేనే ఋతువులు రప్పిస్తున్నాను, నేనే ఆహారాన్ని పుట్టిస్తున్నాను, నేనే మానవ జాతి క్షేమానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేస్తున్నాను, నన్ను కాదు అని మీరు ఏమన్నా చేయగలరా? ఏలియా కాలంలో అదే జరుగుద్ది. బయలు దేవతను తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు, బయలు దేవత పాడి పంటలకు ప్రసిద్ధికెక్కిన దేవత. బయలును చూసి బయలు వల్ల మాకు వర్షాలు కురుస్తున్నాయి అన్నప్పుడు జీవం గల దేవుడు యెహోవా కోపగించి 3.5 సంవత్సరాల ఆకాశాన్ని మూసివేశాడు. బయలు వల్ల కాలేదు, రాజు వల్ల కాలేదు, అహబు వల్ల కాలేదు, చివరికి ఆయన వల్ల తప్ప వర్షం కురవదని ఆయన చరిత్రలో ప్రూవ్ చేసుకున్నట్లుగా రాజుల మొదటి గ్రంథంలో మనం చూడగలుగుతాం. కాబట్టి బైబిల్లో ఈ ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుని గురించి 3 మాటలు ఆయన ప్రస్తావించాడు. మొదటి మాట, గాడ్ ఈజ్ క్రియేటర్, దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు అన్న మాట మనం చూస్తున్నాం. అదే మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి దేవుని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ మాట ఏంటంటే, గాడ్ ఈజ్ ఎటర్నల్. మీట్లో పెట్టుకోవాలి, ఎవరు మాట్లాడుతున్నారు మీట్లో పెట్టుకోవాలి. రెండవ మాట, గాడ్ ఈజ్ ఎటర్నల్, ఆది యందు దేవుడు అన్న మాట చూస్తున్నాం. ఆది యందు దేవుడు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయన పుట్టింది 2000 సంవత్సరాల క్రితం, ఆయన పుట్టడానికి ముందు గౌతమ బుద్ధుడు ఉన్నాడు కదా, ఆయన పుట్టడానికి ముందు చాలా మంది మన దేవుళ్ళు ఉన్నారు కదా, ఆయన జూనియర్ కదా, మన వాళ్ళు సీనియర్లు కదా అంటారు. తెలియని సత్యం ఏంటంటే, ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాలు, ఆయన పుట్టి 2000 సంవత్సరాలు కాదు. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా సృజింపబడ్డది అని. హీ వాజ్ క్రియేటర్, హీఈస్ ఏ క్రియేటర్, ఆయన ఆది యందున్నవాడు అంటాడు. చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, దేవుడికి తండ్రి ఎవరు, దేవుడు సృష్టి చేశాడు బాగానే ఉంది, ఇందుకు దేవుడిని సృష్టించింది ఎవరు? అజ్ఞానపు ప్రశ్న. దేవుడికి అమ్మా నాన్న లేరా? అజ్ఞానపు ప్రశ్న. ఈరోజు ప్రపంచంలో రోబోలు చూస్తున్నాం. రోబోలకి అమ్మా నాన్న ఉండాల్సిందేనా? అమ్మా నాన్న లేకుండా రోబో రాదా? కాబట్టి అజ్ఞాన ప్రశ్న అది. దేవుడు స్వయంభవుడు. దేవుడు ఆయన కాలం వచ్చిన తర్వాత వచ్చినవాడు కాదు. కాలానికి ప్రారంభం ఎప్పుడు అంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటున్నారు, అది ఎప్పుడో చెప్పలేం. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, ఆది యందు కాలం పుట్టక మునుపు, కాలం ప్రారంభం కాక మునుపు, ఐ ఆమ్ ద గాడ్, అప్పుడు నేనున్నాను. నేను కాలాన్ని పుట్టించాను, కాల గర్భంలో నేను పుట్టలేదు అంటున్నాడు దేవుడు. బైబుల్ రాయబడ్డ దేవుడు ఎటర్నల్ గాడ్, నిత్యుడగు దేవుడు. యుగ యుగాలు జీవించేవాడు, తరతరాలు జీవించేవాడు. ఆయనకు ఆయుష్కాలము ఇంత అని చెప్పడానికి లేదు, ఎవరో 2 కాల్ కలుపుకున్నారు, 1 లైన్లో 2 కాల్స్ కలిపేసుకున్నారు. వీటిలో పెట్టుకోవాలి. మీట్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. కీర్తన గ్రంథము 102:24 బైబిల్లో ఉన్న దేవుని యొక్క ఆయుష్కాలం ఎంతో రాయబడింది. కీర్తన గ్రంథము 102:24 చూస్తే ఇలా రాయబడింది, నా దేవా నా జనమున మధ్య నన్ను కొనుపోకుము అని కింద అంటాడు, నీ సంవత్సరములు తరతరములుండును. దేవుని సంవత్సరాలు ఎన్ని? 100, 1000, 100 సంవత్సరాలు బతికిన మానవ దేవుడు లేరు. అందరు 100 సంవత్సరాల లోపే. రీసెంట్ గా ఒక దేవుడు బాబాకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఊహించకుండా 60 సంవత్సరాల వయసు చచ్చిపోయాడు. అప్పుడు దాకా దేవుడు ఆయన. ఇప్పటికే ఆయనకు లక్షలాది భక్తులు ఉన్నారు. ఆయన గుండెపోటు వచ్చింది, ఆయన చచ్చిపోయాడు. అయినా సరే ఆయన దేవుడే. ఎవరికి? ఎవరికి? కలపంజేని ప్రపంచం, ఆలోచించలేని ప్రపంచాన్ని మనం చూస్తున్నాం, ఆలోచించలేని ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ బైబిల్లో ఉన్న దేవుడు, నీ సంవత్సరములు తరతరములుండును, తరతరములు యుగ యుగాలు, ఆది ఉన్నవాడు, అంతం లేనివాడు, అయం ద ఆల్ఫా అయం ద ఒమేగా అంటాడు. నేనే ఆది, నేనే అంతం. కాలం తర్వాత నేను వచ్చినవాడిని కాదు, కాలాన్ని పుట్టించిన వాడిని నేనే అంటున్నాడు బైబిల్లో ఉన్న దేవుడు. 27 చూస్తే, 27 ఇలా ఉంది, నీవు ఏకరీతిగా ఉండేవాడువు, నీ సంవత్సరములకు అంతం లేదు. 1000 సంవత్సరాల, 100,000 సంవత్సరాల, ఇన్ఫినైట్, ఎటర్నల్, ఎటర్నల్ నిత్యత్వం. దేవుడు అంటే నిత్యుడు, దేవుడు నిత్యుడు. ఆయన మానవుల చేత చేయబడ్డవాడు కాదు, ఆయన మానవుడు కాదు. దేవుడు సంవత్సరాలకు మితి లేదు, ఆయన ఆయుష్కాలానికి పరిమితి లేదు. గాడ్ ఇస్ ఎటర్నల్, ఆది యందు దేవుడు అని రాయబడుతుంది. ఆది యందు దేవుడు. యెషయా గ్రంథము 40:28 చూస్తే, యెషయా గ్రంథము 40:28 దేవుని కొరకు ఒక మాట చూస్తున్నా. 40:28, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు, ఎటర్నల్ గాడ్. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు. భూమి ఆకాశాలను సృజించిన దేవుడు నిత్యుడగు దేవుడు. ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా ఎందుకు బైబిల్లో ఉన్న దేవుని వెంబడిస్తున్నారు? ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను అని మాట్లాడాడు. ఎర్ర సముద్రం పాయలవడం వాస్తవమైన శాస్త్రం ధృవీకరించింది. ఆయన ఫరోను మట్టి కరిపించనన్నాడు. ఆ ఫరో సమాధుల్లో, ఆ పిరమిడ్స్ లో దొరికిన మాటలు మోషే దేవుడి నిజమైన దేవుడు అన్న ఆధారాలు కనబడుతున్నాయి. బైబిల్లో రాయబడ్డ మాటలు ఎలా ఉంటాయంటే, ఆ ఏ కాలంలో రాయబడింది, అప్పుడు ఆ ప్రజలకు రాజు ఎవరు, అప్పుడు ఏ సంఘటనలు జరిగాయి, బైబిల్లో ఉన్నదన్ని చారిత్రక సంఘటనలు. ఈరోజు ఏవైతే ప్రపంచంలో మనం సముద్రాల పేర్లు చదువుతామో అదే పేర్లు బైబిల్లో ప్రస్తావించబడతాయి. చరిత్రలో రాజులు, నెబుకద్నెజరు, బాబులోని సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, మాదియ పారసిక సామ్రాజ్యాలు, అసురు సామ్రాజ్యాల కోసం చరిత్రలో చదువుతాం, అవే సామ్రాజ్యాలు బైబిల్లో కనబడతాయి. బైబిల్ ద్వారా, బైబిల్ చరిత్రకు వ్యతిరేకం కాదు, చరిత్ర బైబిల్ను కొట్టివేయలేదు. బైబిల్ శాస్త్రానికి వ్యతిరేకం కాదు, శాస్త్రం బైబిల్ని, బైబిల్ ఉన్న దేవుడిని కొట్టివేయలేదు. బైబిల్ ఉన్న దేవుడు ఎన్ని ఆధారాలు చూపిస్తాడు ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి. దేవుడు అనగానే అక్షయుడై ఉండాలి, చనిపోయేవాడై ఉండకూడదు. దేవుడు అనగానే నిత్యుడై ఉండాలి, కొంతకాలం బ్రతికేవాడై ఉండకూడదు. దేవుడు అనగానే సృష్టికర్త అయి ఉండాలి, మానవుల చేతుల చేత చేయబడ్డ ఒక విగ్రహం అయి ఉండకూడదు. దేవుడు అనగానే ప్రపంచానికి రాజై ఉండాలి, ఏలికై ఉండాలి. ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక కాలంలోనే పుట్టి పరిపాలన చేసిన రాజై ఉండకూడదు. మూడవ మాట బైబిల్లో యాదికాండ 1:1 నుంచి మూడవ మాట, గాడ్ ఈజ్ ఇన్ఫినైట్ అని చూస్తాం. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశమును సృజించెను. గాడ్ ఇస్ ఇన్ఫినైట్. ఆయన అనంతుడిగా బైబిల్లో కనబడుతున్నాడు. అనంతుడిగా కనబడుతున్నాడు. దేవుని ఆకారం ఎంత, దేవుని ఎక్కడుంచగలము అని మనం మాట్లాడగలిగితే ఇదే యెషయా గ్రంథము 57:15. యెషయా గ్రంథము 57:15 ఇలా రాయబడింది, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఎవరటి దేవుడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. బైబిల్లో దేవుడు హోలీ గాడ్గా కనబడతాడు. ఆయనలో మచ్చను చూపించలేవు, ఆయనలో తప్పును చూపించలేవు, ఆయనలో పాపం మనకు కనబడదు. ఆయనకి ఇద్దరు భార్యలు కనబడరు, ఆయన ఏ తప్పు చేసినట్లుగా బైబిల్లో మనం చూడలేం. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఇంకా ఆయన కొరకు ఇదే యెషయా గ్రంథం 66:1 ఇలా రాయబడింది, 66:1 ఇలా రాయబడింది, యెహోవాలాగా ఆజ్ఞించుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆ దేవుని ఆకారాన్ని ఊహించండి. నీ దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఎవరంటే ఆకాశము ఆయన సింహాసనం అట, భూమి ఆయన పాదం పెట్టుకునే పీఠం అట, ఫుట్ స్టూల్. ఎర్త్ ఈజ్ ఫుట్ స్టూల్ ఆఫ్ గాడ్, ఎర్త్ ఈజ్ ఫుట్ స్టూల్ భూలోకమే దేవుని పాదపీఠం అట. ఈ గొప్ప విశాల ఆకాశము ఆయన సింహాసనం అట. ఆ సింహాసనం పైన ఆయన కూర్చుంటే ఆయన ఎలా ఉన్నాడో చూడడానికి మానవ నేత్రాలు, ఆయన ఎలాగుంటాడో వర్ణించడానికి మానవ జ్ఞానం సరిపోదు. యిర్మీయా గ్రంథం 23:23 ఇలా రాయబడుతుంది, యిర్మీయా గ్రంథము 23:23, నేను సమీపమున నుండి దేవుడిని మాత్రమేనా, దూరముగా ఉండే దేవుడిని కానా. అంటే దేవుడు ఓమ్ని ప్రజెంట్, సమీపముగా ఉంటాడు, దూరంగా ఉంటాడు. అమెరికాను ఆయన చూస్తున్నాడు, ఆఫ్రికాను ఆయన చూస్తున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ ఆయన చూస్తున్నాడు, అన్ని ఖండాలు భూలోకాన్ని చూస్తున్నాడు. అసలుకి ఈ సౌర కుటుంబంలో భూమి ఎంత చిన్న కనబడుతుందో, ఆ సౌర కుటుంబాన్ని దాటి బయటకు వస్తే పాలపుంతలు కనబడతాయి, నక్షత్ర మండలాలు కనబడతాయి. అలాంటి పాలపుంతలు ఈ విశ్వంలో లక్షలు ఉన్నాయంటే ఒక్క పాలపుంతలో, ఒక్క ఆ సూర్య కుటుంబంలో భూమి అసలుకి ఎక్కడో చిన్న నలుసులా ఉంటది. అది బైబిల్లో రాయబడ్డ దేవుని గొప్పతనం. ఆకాశ మహాకాశాలను సృజించిన వాడను అన్నాడు ఆయన. ఇంకా అంటున్నాడు, నేను సమీపముగా ఉండేవాడిని కాదు, దూరంగా ఉండేవాడిని కాదా, ఐఆమ్ ఓమ్ని ప్రజెంట్, ఐఆమ్ ఓమ్ని ప్రజెంట్. 24:4 ఇలా అంటాడు ఆయన, 24:4, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా, నేను భూమి ఆకాశంలో ఎంతంతటి ఉన్నవాడను కానా. ఇదే యెహోవాకు, గాడ్ ఈజ్ ఓమ్నిసైంట్. ఆయనకు తెలియంది, ఆయనకు అర్థం కాంది, ఆయన అంటూ ఏది లేదు. మానవ హృదయాంతరాంగాల్లో, మానవ తలంపుల్లో, మానవ మస్తిష్కంలో ఏ తలంపులు అయితే పుడుతున్నాయో అవన్నీ ఆయనకు తెలుసు. మన దేవుని యొక్క గొప్పతనం బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. గాడ్ ఈజ్ ఎటర్నల్, గాడ్ ఈజ్ ఓమ్నిప్రెజెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిసైంట్, గాడ్ ఈజ్ క్రియేటర్, గాడ్ ఈజ్ ఇన్ఫినైట్. ఈ మాటలు నీకు అర్థమైతే నువ్వు ఏ దేవుణ్ణి దేవుడు అని అనుకుంటున్నావో, లేకపోతే ఇంకా ఏ దేవుళ్ళు దేవుడిగా పిలువబడుతున్నారో, ఎవరితోనన్నా సరే ఈ క్యారెక్టర్ తీసుకొని చూడండి, బైబిల్లో ఉన్న దేవునికి సాటి అనే దేవుడు ఉండడు. దేవుడు సృష్టి కాదు, దేవుడు సృష్టికర్త. ఇంకా చెప్పాలంటే యిర్మీయా గ్రంథం 10:10 ఒక మాట చూస్తాం. యిర్మీయా గ్రంథము 10:10 ఒక మాట చూస్తున్నాం. ఇలా రాయబడింది ఇక్కడ, యెహోవాను, యెహోవాయే నిజమైన దేవుడు. ద గాడ్ ఇన్ ద బైబుల్ ఇస్ ట్రూ గాడ్. బైబుల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడట, మిగతా వాళ్ళందరూ డూప్లికేట్స్ అంటున్నాడు. నేను కదా ఆయన, నేను తప్ప మిగతా దేవుడిగా పిలువబడుతున్నారు, అందరూ డూప్లికేట్స్ అంటున్నాడు ఆయన. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు. ఎందుకు నిజమైన దేవుడు నువ్వు అంటావంటే ఆయన ఎలా అంటాడు, ఆయనే జీవము గల దేవుడు, హీఈస్ లివింగ్ గాడ్. నువ్వు మాట్లాడితే వింటాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు, నువ్వు కనబడమంటే దర్శిస్తాడు, నాకు అవసరం ఉంది దేవా అంటే నీ అవసరం తీరుస్తాడు, అవసరం తీరుస్తాడు. ఆ దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం అవ్వాలి, ఆ దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం అవ్వాలి. బైబిల్లో ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు మానవుల మొరలు వినే దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు మానవ సృష్టికి జీవాన్నిచ్చినవాడు, లేకపోతే యావత్ సృష్టికి జీవాన్నిచ్చినవాడు. ఆయనే జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు. సదాకాలం ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక లైన్ అన్మ్యూట్ అయింది, ఒకసారి మ్యూట్ పెట్టుకుని మ్యూట్ లో పెట్టుకుని అయిపోయింది, ముగించుకుందా. సదాకాలము, సదాకాలము 60 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు. 5 సంవత్సరాలు అయితే మళ్ళీ గవర్నమెంట్లు మారిపోతాయి, 5 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ మారిపోతాయి, కానీ దేవుని గవర్నమెంట్ మాత్రం సదాకాలం. సదాకాలం చూస్తున్నాం, ఆయనే రాజు, ప్రపంచానికి ఆయనే రాజు, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా కనబడుతున్నాడు. ఆయన యొక్క ఆధిపత్యము, ఆయన యొక్క రాజరికము, ఆయన గొప్పతనము అదే వచనంలో మాట్లాడుతూ ఆయన ఉగ్రతకు భూమి కంపించును, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు, సహింపలేవు, సహింపలేవు. అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. 12వ వచనంలో ఆయన తన బలము చేత భూమిని సృజించాను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాను, ఆయన ఆజ్ఞయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమ్యాంత భాగంలో నుంచి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, ఆయన ధనాగారంలో నుంచి గాలిని రావించును. ఆయన మాట్లాడితే కిందకు వచ్చేసరికి 14వ వచనంలో విగ్రహాన్ని ప్రస్తావిస్తున్నాడు. నేను సమస్తాన్ని నిర్మించిన వాడిని, నన్ను నువ్వు విగ్రహంతో పోలుస్తున్నావు, నన్ను పోతపోసిన మాయారూపంతో పోలుస్తున్నావు. 14వ వచనంలో తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతి వాడు తాను చేసిన విగ్రహం బట్టి అవమానం నొందుచున్నాడు, అతడు పోత పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియూ లేదు, అందులో ప్రాణమేమియూ లేదు. దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయనకి ఏ రూపాన్ని చూపించలేము, ఆయన ఏ రూపంతో సాటి అయినవాడు కాదు. 1 తిమోతి 4:16 ఆయన కొరకు ఒక మాట చేసి మనం ముగించుకుందాం, ఈ మాట చేసి ముగించుకుందాం. మీట్లో పెట్టుకోవాలి, డిస్టర్బెన్స్ వస్తుంది. 1 తిమోతి 4:16 6:16 ఇలా ఉంది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వం కలిగిన వాడే ఉన్నాడు. దేవుడు అమరుడు, మరణం లేదు. సమీపింపరాని తేజస్సులో, మానవుడు సమీపించలేని సూర్యుని కంటే 1,000 కోట్ల 1,000 సూర్యుల వెలుగును మించిన వెలుగు కలిగిన వాడు ఆయన. అర్థం చేసుకుందాం. ఈ ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక 3 మాటలు చూసాం. God is creator, God is eternal, God is infinite. దేవుడు సృష్టికర్త, సృష్టి కాదు. దేవుడు నిత్యుడు, ఆయన కాలానికి మితి లేదు, ఇన్ని సంవత్సరాలు అని చెప్పలేము. దేవుడు అనంతుడు, దేవుడు అనంతుడు. ఆయన ఆకారం అనంతమైంది, ఆయన సృష్టి అనంతమైంది, ఆయన జ్ఞానం అనంతమైంది. కాబట్టి ఈ ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అనంతమైన 5 విషయాలతో బైబిల్ ప్రారంభమవుతుంది. బైబిల్ దేవుడు ఎలాగ ప్రారంభించిన కల ఉద్దేశం, దేవుని యొక్క జ్ఞానం ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆది యందు టైం, దేవుడు క్రియేటర్, భూమి మ్యాటర్, ఆకాశములు స్పేస్, సృజించను క్రియేటింగ్ పవర్. సృష్టి చేయటం అన్నది అద్భుతం, దేవుడు తప్ప మానవుడు వల్ల కాదు. టెస్ట్ బేబీని చేయాలన్నా, లేకపోతే ఏది, ఈవెన్ సెల్ ఫోన్ చేయాలన్నా, దేవుడు చేసిన మ్యాటర్ నుంచి తీసుకోవాల్సిందే తప్ప, దేవుడు చేసిన మ్యాటర్ లేకుండా మానవుడు ఏమి చేయలేడు. కాబట్టి బైబుల్లో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే జీవము కలిగిన దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న మాటతో బైబిల్ ప్రారంభమవుతుంది. బైబిల్లో ఉన్న దేవుని గురించిన ప్రస్తావనే బైబిల్ అంతట్లో ఉంటది. ఆయన ఏమై ఉన్నాడు, మానవుడికి ఆయనకు సంబంధం ఏంటి, మానవుడు ఆయన ఎందుకు తెలుసుకోవాలి, మానవుడికి మరణం ఎందుకు వస్తుంది, అన్ని ప్రశ్నలకు బైబిల్ సమాధానం ఉంది. మానవ ముక్తికి, మానవుడికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి, మానవుడు జీవించడానికి మాన్యువల్ బైబిల్. అవర్ లైఫ్ మాన్యువల్ ఇస్ ద బైబిల్. అవర్ లైఫ్ మాన్యువల్ ఇస్ ద బైబిల్. కాబట్టి ప్రాంపరకం ఏముంది కోరుతుంది, ఒకటే వివేచనతో వెలిగించబడ్డ కళ్ళతో బైబిల్ చదువుతా ఉంటే దేవుడు అన్ని విషయాలు మనకు బోధిస్తాడు. దేవుడిని మీరు కళ్ళు మూసుకొని మొరపెడితే నీ ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుడు బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. హీఈస్ నాట్ ఎ క్రియేషన్, హీఈస్ ద క్రియేటర్. ప్రభు ఆయన అర్థం చేసుకుని కావలసిన కృప మనందరికీ అనుగ్రహించిన గాక. ఈ మాటలు మనం ముగించు.